పరమ పూజ్యురాలు యోగిని మాత, యోగిని. అటువంటి మదాలస కుమారుడికి చిన్నప్పటి నుంచి పాఠం చెబుతూ అనేక ధర్మాలని ఆచారాలని బోధించేది. మార్కండేయ పురాణం మనకి చెబుతున్న గొప్ప ధర్మం ఏమిటంటే, పిల్లలు ఉత్తమ పౌరులు అవ్వడానికి పూర్తి బాధ్యత తల్లే వహించాలి. ఈ కథ వింటున్నారు కదా మీరు, తండ్రి ఎంత గొప్పవాడైనా ప్రథమ గురువు తల్లి. తల్లి కనుక సక్రమంగా ప్రవర్తిస్తే, పిల్లలకి చెప్పవలసినటువంటి నీతులు చెబితే, తాను సరైన మార్గంలో నడుచుకుంటూ పిల్లల్ని సరైన మార్గంలో పెడితే ఆ పిల్లలు భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతారు. ఈ రోజుల్లో 300 మంది ఈ కథలు వింటే తద్వారా ఓహో మన పిల్లల్ని ఇలా తయారు చేయాలి అని గ్రహిస్తారు. లేకపోతే ఏమవుతుంది, ఇవన్నీ పోయి పిల్లలు పొద్దున్నీ స్కూల్కి వెళ్ళి సాయంకాలానికి తిరిగి వచ్చే సమయానికి ఒక్క అరగంట ఆగరా ఈ సీరియల్ అయిపోయాక నీకు అన్నం పెడతానంటే వాడు సీరియల్ మీద దృష్టి పెడతాడు. పనికిమాలినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, లోకాలని సర్వనాశనం చేయడం కోసం అటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నమాట. దరిద్రపు బండభూతులు వేసుకోకూడని వేషాలు, ఒకళ్ళొకడు తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, ఓరి రామచంద్ర ప్రభు, అవి చూసామంటే ఓ చెంబు నీళ్లలో దూకి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. అటువంటి కార్యక్రమాలు తల్లిదండ్రులు చూస్తూ ఉంటే ఇంకా పిల్లలు చూడకుండా ఎందుకుంటారు? నేను చాలా ఏళ్లలో చూస్తానమాట. కర్మయోగం వల్ల ఎప్పుడైనా ఒక్కొక్క ఇంటికి వెళ్ళడం తటస్థిస్తే ఆ ఇంట్లో ఇవే కార్యక్రమాలు అలా కూర్చొని గుడ్లు అప్పగించి వాళ్ళు చూస్తున్నారు. పిల్లలు వాడి దారి వాళ్ళు స్కూల్ నుంచి వస్తారు, పరిగెత్తుకొస్తారు, ఇంకా వాళ్ళకి పనే ఉండదు, ఈ తల్లి పట్టించుకోదు, ఏది పడితే తింటారు. ఎక్కువ భాగం పిజ్జాలు తింటున్నారు, ఆ పిజ్జా తింటే వాడికి బొజ్జ పెరుగుతుంది, లచ్చపోతుంది. దాంతో ఏమవుతుంది, చివరికి వాడి దారిని వాడేమో కూర్చొని అదేమో క్రికెట్ చూసుకుంటాడు, ఈ పిచ్చి గడ్డం పెంచుకుంటాడు, రకరకాలైనటువంటి వికిలవేషాలు వేస్తాడు. అందుకని పిల్లల్లో ఆయు ప్రమాణం తగ్గుతోంది, ఆరోగ్యం తగ్గుతోంది, సద్బుద్ధి దూరం అవుతోంది. సద్బుద్ధి పిల్లలకు కలగాలంటే తల్లి, ఆ తర్వాత తండ్రి, ఆపై మూడవవాడు గురువు. ఈ ముగ్గురు బాధ్యత వహించాలి. వహించాలంటే ఈ మదాలసు లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఏదో మహానుభావులు కాకపోయినా బిన్లాడన్ లాంటి క్రూరులు కాకుండా ఉంటే చాలు. పౌరులందరూ ఉత్తములు అవ్వకల, కానీ నీచులు కాకుండా ఉంటే చాలని శాస్త్రం చెబుతున్నది. ఉత్తమోత్తముడు అయినా కాకపోయినా దౌర్భాగ్యుడవు కాకు. ఎన్ని విశేషాలు చెప్పిందండి, ఇవన్నీ ఆరోగ్య సూత్రాలు, ఆయుర్వేద సూత్రాలు. వైద్యులు ఇందులో చెప్పినట్టు నడుచుకుంటే ఆరోగ్యం బాగుంటుందని విదేశాల వాళ్ళు గుర్తించారు. ఈ మధ్యకాలంలో చాలా చోట్ల అమెరికా రిలీజ్ చేస్తున్నారు తెలుసా, పిల్లలకు పొద్దుటే 6 ఖాళీ స్కూల్, అక్కడ మధ్యాహ్నానికి వచ్చేస్తారండి. ఇంచుమించుగా చిన్నప్పటి నుంచి పిల్లలు 12 వరకు ఉదయమే తెల్లవారుజామున ఇంచుమించుగా 5 తల్లి లేచి పిల్లలకి స్నానం చేయించి ఇంత పెట్టి పంపేస్తుంది, వాళ్ళకి ఏదో క్యారేజ్ చేస్తుంది, అక్కడేం తింటారు అనేది పక్కన పెడితే 12:30 వాళ్ళ స్కూల్ అయిపోతుంది. అప్పటిదాకా నేర్పి పంపుతున్నారు. అప్పుడు ఏమవుతుంది పిల్లలకి, ప్రాతకాలంలో లేవటం వల్ల ఆరోగ్యం వస్తుంది, బ్రాహ్మీ ముహూర్తంలో చదివిన చదువు పట్టిస్తుంది, స్కూల్కి పెడుతున్నారు, మధ్యాహ్నం వచ్చి కాసేపు ఆడుకుంటున్నారు, ఆటల వల్ల శరీరం దృఢమవుతోంది. ఇది మనకు మహాభారతం వంటివి చెప్పినటువంటి విధానం. ఆ విధానాన్ని ఇప్పుడు విదేశీయులేమో అమల్లో పెట్టుకుంటున్నారు. మనం పిల్లలు ఎప్పుడు పెడుతున్నారో తెలియదు, ఎప్పుడు వస్తున్నారో తెలియదు. అసలు స్కూల్లో కూర్చోవడం తప్ప, బెంచీల మీద కూర్చోవడం తప్ప వ్యాయామం లేదండి. బుద్ధి లేకుండా అయిపోతారు పాప పిల్లలు, పాడైపోతారు. ఒక్కడికి భారతం చెబుతున్నావా, భాగవతం చెబుతున్నావా, రామాయణం చెబుతున్నావా చెప్పడం కాదు, ఆ పాత్రల యొక్క విశిష్టతని రంగరించకపోతే ఈ దౌర్భాగ్యం తేరుతారు. రాముడిని తిట్టేవాళ్ళు, కృష్ణుడిని తిట్టేవాళ్ళు. అప్పుడు మనకు రావలసిన ఫలం, అందవలసిన ఫలం అందడం లేదు. కాబట్టి మనందరం ఉత్తమ మాత అయిన మదాలసకి ఓటేద్దాం, ఆవిడికి భక్తితో నమస్కరిద్దాం, అనుసరిద్దాం. ఈ క్షౌరము వంటి కార్యక్రమాలు మధ్యాహ్నమే చేయాలని మళ్ళీ ఒకసారి చెప్పింది. శ్మశానానికి వెడితే కట్టుకున్న గుట్టలతో స్నానం చేయాలి. స్నాయిత చైలవాన్ ప్రాజ్ఞ కటభూమి ముపేత్యచ. శ్మశానానికి వెళ్ళిన వాడు ఇంటికి రాగానే అక్కడ ఉన్నటువంటి క్రిములు మన మీద పడతాయి కనుక ఆ శుభ్రత, ఆ శవానికి సంబంధించినటువంటి అశుభ్రత శరీరాన్ని ఆవహించి ఉంటుంది కనుక కట్టుగుట్టలతో శుభ్రంగా స్నానం చేయాలి. మళ్ళీ స్నాయిత చేలువాన్ ప్రాజ్ఞ అంటే ఈ మధ్యన ఏం చేస్తారు, ఓ బకెట్ నీళ్లు పోసుకొని పక్కన వస్తారు. బకెట్ నీళ్లు పోసుకోవడం కదట, మీకు తెలుసో లేదో, గరుడ పురాణంలో కుంకుడుకాయల రసంతో రుద్దుకోమంది. నెత్తి మీద కొంచెం నువ్వుల నూనె రాసుకొని శ్మశానానికి వెళ్ళి వచ్చిన వాడు ఏం చేయాలి, కుంకుడుకాయల పులుసుతోటే స్నానం చేయాలి. మా బ్రహ్మగారు మహానుభావుడు అలాగే చెప్పాడు. నేను అప్పుడు ఆశ్చర్యపోయి చాలా చోట్ల శ్మశానం నుంచి వచ్చాక స్నానం అంటే ఏదో బకెట్ నీళ్లు పోసుకుని లోపలికి వెళ్ళిపోతున్నారండి, మీరు ఒక్కరు శాస్త్రీయంగా చేయిస్తున్నారండి, చాలా ఆనందంగా ఉందంటే మీరు చెప్పిన పురాణమే విన్నాను అన్నాడు ఆయన. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. నేను 98లో ఈ మార్కండేయ పురాణం చెప్పినప్పుడు ఆయన విన్నారట. ఆయన చాలా గొప్పవాడండి. అసలు ఈ పితృ కార్యక్రమాలు చాలా బాగా చేస్తాడు వారణాసి నాగేశ్వర శాస్త్రి గారని ఏలూరులో ఉన్నారు ఆయన. ఆయన మన అమ్మగారు పోయినప్పుడు ఇవన్నీ చేయించారు. ఎక్కడ పురాణంలో చెప్పింది ఒక్కటి విడిచిపెట్టలేదు. ఎలా చేయించారు, మీ పురాణం విన్నానంటే ఆ మంచి వాడిని అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. నేను చెప్పినప్పుడు మేమైనా మర్చిపోతాం కానీ వాడు మర్చిపోవట్లేదు అనమాట. కాబట్టి ఎందుకు చెప్తానంటే, కుంకుడుకాయల పులుసు శరీరంలో ఒక్క సూక్ష్మక్రిమిని ఉంచదు. మన శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని, ఈ బ్యాక్టీరియాని అన్నిటినీ తొలగిస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది, ఆయుర్వృద్ధితం అన్నారు దానికి. అందుకనే పూర్వకాలంలో కుంకుడుకాయల పులుసుతోటే తలంటుకునేవారు. షాంపూలతో పోసుకుంటే జుట్టు పాడైపోతుంది, రంగులు మారిపోతున్నాయి, అనారోగ్యాలు వస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ మార్కండేయ పురాణంలోనూ గరుడ పురాణంలో చెప్పినట్లుగా కుంకుడుకాయల పులుసుతోటే స్నానం చేయడానికి ప్రయత్నించండి. అందులో ముఖ్యంగా ఇలాంటి అశుచి కాలాల్లో. ఆ తర్వాత గురువుతో పొరపాటున పరివాదం పరిహాసం చేయొద్దన్నాడు. గురు ద్విజరాజ మంత్రి పతివ్రత తపస్సుల యందు పరివాద పరిహాసములు పరిహరించుము అని కొడుకు చెప్పింది. అందులో ముందు గురువుని చెప్పింది, గురువుగారు నీ మీద ఏదైనా హాస్యం ఆడారనుకో, నీ ఏదో కుర్రాడి మీద ప్రేమ వచ్చింది, తాత అని పిలిచారు, ఏం తాతగారు అనకూడదు వాడు. అంటే గురువుగారు పరిహాసం పడితే నువ్వు పరిహాసం ఆడకూడదు, గురువుగారితో వాదించకూడదు. గురువులతోటి ఎవడైనా పరివాదం చేసినా, అంటే వాదోపవాదాలు చేసినా, ఆయన్ని అపహాస్యం చేసినా వాడికి తక్షణం పోయే కాలం వస్తుంది. మీకు వీలుంటే ఎలాగో వింటారు కదా, స్వాదోచిషమను యొక్క కథ వస్తుంది. అందులో మళ్ళీ చెప్పాడు అక్కడ ఏమని, అచటం ద్వేష్టి గతాయుశ్చ సద్గురుం. గతాయుహు అంటే ఆయువు నశించినవాడు, ఒక ముక్కలో చెప్పాలంటే పోయే కాలం దగ్గరకు వచ్చినవాడు, చావు దగ్గర పడినవాడట. గురుం ద్వేష్టి గురువును ద్వేషిస్తాడట. అంటే గురువుని ద్వేషించాడంటే అనకూడని మాటలు అంటున్నాడంటే వాడికి ఇక పోయే కాలం దగ్గర పడింది అని. అందుకని ఇప్పుడు కూడా పూర్వం గురువులు ప్రచారాలకు వస్తూ ఉంటే, యాత్రలకు వస్తూ ఉంటే, ఇదివరకు మనకి మన అదృష్టవశాత్తు భారతీ తీర్థ మహాస్వామి గారు వచ్చారు, ఇప్పుడు ఉత్తరాధికారులు శ్రీ విధిశేఖర భారతీ స్వామి గారు వస్తున్నారు. ఆ వచ్చినప్పుడు కాళ్ళకి నమస్కరించి వారు ఏదైనా అంటే భక్తితో స్వీకరించి ఎదురుగుండా కాకుండా కొంచెం పక్కకి నిలబడి చెప్పింది వెంటనే తప్ప ఎక్కువ వాదోపాదాలు చేయకుండా, ఎదురుగుండా పరిహాసం చేయకుండా నమస్కరిస్తే ఆయువు పూర్ణాయువు అవుతుంది, యమలోకానికి వెళ్ళమట. ఇవన్నీ శంకరాచార్యుల వారు కూడా మనకి వారి జీవిత చరిత్రలు చెప్పారు. అంతటి శంకరుడు జగద్గురువు అయ్యుండి కూడా గురువు గోవిందపాదుని చేయించాడు లేదా. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గురువుల ఎడల పరివాదం పనికిరాదు. అంటే పిచ్చివాగుడు వాక్కూడదు, వాదోపాదం చేయకండి. మీకు గురువు ఏదన్నా చెప్పినప్పుడు నచ్చకపోయినా అది గురువు చెప్పాడు, నచ్చేలా చేసుకోవాలట. గురువులు సాధారణంగా శాస్త్ర నిషిద్ధములు చెప్పరు. మన దృష్టితో మన కోణంతో వాళ్ళ గురించి తెలియకపోవటం వల్ల ఏమిటి ఇది ఇలా చెప్పాడు, ఇది శాస్త్ర నిషిద్ధమేమో, లేకపోతే ఈయన చెప్పింది తేలిక పదమేమో అనిపిస్తుంది. అదేమీ కాదు, నీ బుర్రకు అర్థం అవడానికి అలా చెప్పాడు తప్ప ఆయన చెప్పింది ఎప్పుడు శాస్త్ర విరుద్ధం ఉండదు. ఒకవేళ శాస్త్ర విరుద్ధం చెప్పినా గురువు చెప్తే గురువాక్యమేది, గురువాక్యంతో కర్తవ్యం అన్నాడు. ఒక్కొక్కసారి గురువుగారు పనికిరంది చెప్పినా చెయ్యాలట. వెనకటికి ఒక గురువుగారు శిష్యుడిని అలాగే పరిహాసం చేస్తే ఆ శిష్యుడు అది నిజమని నమ్మి చివరికి దానివల్ల వాడు ముక్తి పొందాడట. ఆ కథ మీకు తెలిసే ఉంటుంది. పూర్వకాలంలో ఒక వైద్య గురువు ఉండేవాడు. ఆయన వైద్యం చేశాడంటే చెయ్యి పట్టుకున్నాడంటే రోగం తగ్గేది. అంతటి గొప్ప వైద్యుడు, ఎంతోమంది శిష్యుల్ని వైద్యులుగా తయారు చేశాడు ఆయన. ఒకసారి ఆయన తన శిష్యుడిని వెంట పెట్టుకుని అడవిలో మూలికలు కొయ్యడానికి వెళ్ళాడు. ఈ మూలికలతోటి మందు తయారు చేద్దామని ఆ మందు తయారు చేసే మూలికల కోసం వెళ్ళాడు. ఏదో వట్టి గొరవ, చిట్టి వరగోగు, పెద్ద వరగోగు ఇలాంటి వేళ్ళు చాలా ఉన్నాయండి. ఇవి వెతుక్కుంటూ ఉండగా అప్పుడు తమాషా జరిగింది. ఒక పెళ్లి గుంపు ఈ అడవి మార్గం గుండా వెడుతోంది. ఆ పెళ్లి గుంపులో పెళ్లి కొడుకు కూడా ఉన్నాడు. ఆడపెళ్లి వారింటికి వీళ్ళంతా బయలుదేరి వెళ్ళారు. ఈయన పెళ్ళికొడుకు తండ్రి తల్లి బంధువులు వీళ్ళంతా ఆడపల్లి వారి ఊరు వెడుతున్నారు. అక్కడ రేపు రాత్రి పెళ్ళి, అందుకని ముందు రోజు వెడుతున్నారు. హఠాత్తుగా ఈ అడుగులోకి వచ్చిన తర్వాత పెళ్లి కొడుకు కడుపు రెప్పి పట్టుకుంది. మామూలు కడుపు రెప్పి కాదు, కడుపు అంతా గుడగుడలాడిపోయి సోలు వచ్చేసింది, బాధ వచ్చింది, తట్టుకోలేకపోయాడు. బాబోయ్ చచ్చిపోతున్నాను అన్నట్ట. శుభమానుడి పెళ్లి కడుతూ అంటే ఈ పెళ్లి కొడుకు ఏమిట్రా ఇలా మళ్ళీ ఇక్కలు తిరిగిపోతున్నాడు, కడుపు నొప్పితో బాధపడుతున్నాడు అని పాప వాళ్ళు అడవిలోనేమో వైద్యుడు ఎక్కడ దొరుకుతాడా అని అటు ఇటు వెతికారు. వాళ్ళ అదృష్టవశాత్తు ఈ వైద్యుడు శిష్యుడు కనపడ్డారు. ఇక వాళ్ళు ఆనందపడిపోయి, మహానుభావ మా పెళ్లి కొడుక్కి కడుపు నొప్పి వచ్చింది, ఎవరు వైద్యం చేస్తారా, ఈ పిల్లాడికి ఏమైనా గండం వస్తుందో అనుకుంటుంటే అదృష్టవశాత్తు ధన్వంతరిగా ప్రసిద్ధికెక్కిన నువ్వు కనపడ్డావు, ఏదో ఒక మందు అయ్యి అన్నారట. ఆయన వెంటనే ఒక క్షణం ఉండు అని అక్కడ ఆపి పక్కన శిష్యుడితో పాటు పొదలోకి రహస్యంగా వెళ్ళి ఆ తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత బయటకు వచ్చి 3 గుళికలు తీసి, ఒరే పెళ్లి కొడుక ఈ 3 గుళికలు రోట్లో వేసుకుని మింగి కసిన మంచినీడు తగు, రోగం పోతుంది అన్నట. వాడు 3 గుళికలు మింగేశాడు. ఇంతెంత గుళికలు నల్లగా అగ్నిదుండు మాత్రంలో ఉన్నాయి. ఈ నల్లని గుళికలు మింగి ఈయన మంచినీడు తాగాడు. టక్కన పోయేదట కడుపు నొప్పి. ఇంకా పెళ్లి కొడుకు తండ్రి ఆనందపడిపోయి, మా అబ్బాయికి ఏకంగా 10,000 వరహాలు కట్నం అండి, 100 వరహాలు మీకు ఇచ్చేసానండి, మా అబ్బాయిని బతికించారు, ఎందుకని వీడు పోతే కట్నం రాదు, మీరు వాడిని రక్షించారు బతికించారు అని ఆనందపడిపోయి ఓ 100 వరహాలు చేతిలో పెడితే ఆయన పుచ్చుకుని దీవించి వెళ్ళిపోయాడు. పెళ్ళికి పెళ్ళిపోయింది. ఇప్పుడు శిష్యుడు గురువుగారిని, గురువుగారు మోసం మోసం అన్నాడు. ఏం మోసం రా శిష్య అన్నాడు. మోసం కాకపోతే ఏమిటండి, మీరు వాడికి ఏమిచ్చారు, నేను చూశాను కదా, మీ పక్కనే ఉన్నాను కదా. ఈ వైద్యులు గారు శిష్యుడితో కలిసి ఆ దగ్గరలో ఉన్న ఒక పొదలోకి వెళ్ళి ఇలా పొట్ట నలిపి ఆ ఒంటి మీద ఉన్నంత మట్టి తీసి దాన్ని 3 గుళికల కింద దిద్ది చేతులు పెట్టాడు. ఇంతకీ వైద్యుడు వేసింది అది మందు కాదు, ఈ ఒంటికి చెమట పట్టడం వల్ల వచ్చే మట్టి, ఒంటిని నలుచుకుంటే మట్టి వస్తుంది, ఆ మట్టిని ఇంతింతి గుడికలు చేసి ఆ గుడికలు పెళ్లి కొడుకు నోట్లో వేసి కసిన మంచినీడు తగ్గించాడు. వాడికి రోగం తగ్గిపోయింది. మట్టి మందు కింద ఇచ్చి 100 వరహాలు కొట్టేస్తారా, తప్పు కదా. పైగా మందు అడిగితే మట్టి ఇవ్వడం ఏమిటండి అంటే, అదేరా నాయన నా ఉపాసనా మహిమ, గురువులు అంటే ఏమిటో తెలిసిందా, అడుగులో ఉన్నాను నేను, నా దగ్గర సమయానికి మందుల బాక్సు లేదు. ఆ పెళ్లి కొడుకు చూస్తే బాధతో గితగితలాడిపోతున్నాడు, మందు పడకపోతే చచ్చిపోతాడు. ఈ సమయంలో నా దగ్గర మందు లేదు, ఎప్పుడో నా ఊర్రా లేకపోతే తర్వాత మందు వేస్తానంటే వాడు ఆ బెంగతో చచ్చిపోతాడు. ఇంకోటి ఏంటంటే గొప్ప వైద్యుడు సమయానికి దొరికి కూడా మందు ఇవ్వలేదంటే ఈ కొన్నాడు కర్మనుకుని వాడు ఇంకొంచెం బెంగ పెట్టుకుంటారు. అందుకే తక్షణం నేను మందు వేశాను. సాధకులైనటువంటి గురువులు మట్టిస్తే మందు అవుతుంది, అది గురువు యొక్క మహిమ. రెండోది, అది నేనిచ్చాను కాబట్టి పనిచేసింది, నా మీద వాడికి నమ్మకం ఉంది కాబట్టి, అది నువ్వు నిజంగా మంది ఇచ్చిన పనిచేది. మీరు చూడండి ఒక్కోసారి, ఇప్పుడు నా మీద మీకు భక్తి ఉంది కాబట్టి ఇక్కడ నేను గుర్తులు ఏదైనా చెబితే నన్ను నమ్మి చేస్తారు. నిజంగా ఇంకో పండితుడి మీద మీకు నమ్మకం లేదు, వాడు వచ్చి చెప్పినా నమ్మరు, చెప్పారులే పద్మాకర్ గారు చెబితేనే నమ్ముతూ ఉంటారట. ఎందుకని ఈయన మీద గురి ఉంది కనుక. గురి లేనప్పుడు అతడు ప్రామాణికుడు, అతడు ఏం చేసినా అది ప్రమాణము అనే నమ్మకం ఉన్నప్పుడు, ఆ గురువుని నమ్మినప్పుడు అతను ఏం చెప్పితే అది ఫలిస్తుంది. ఈ వైద్యుడు మట్టిచ్చిన మందు అవుతుంది, అతను పట్టుకుంటే రోగం తగ్గుతుందనే నమ్మకం ఉన్నవాళ్ళు కనుక నేను నిజంగా మట్టిచ్చిన నమ్మకం వల్ల మందు అయింది, నమ్మకం లేకపోతే మంది ఇచ్చిన అది మట్టి దోసమ. అందుకే కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు మనం నమ్మం కాబట్టి వాడు ఏం చెప్పినా అవట్లా. ఒక్కొక్కళ్ళు ఉంటారండి బాబు, నిజంగా అనకూడదు, కానీ ఎవరు కనపడితే వాళ్ళని అడుగుతారు ఎవరిని నమ్మరు వాడు, ఏమండి నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోనా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోనా అంటాడు. 30 సార్లు చేసుకోరాని ఆయన అన్న, మళ్ళీ సరిగ్గా విన్నారా, మళ్ళీ చేసుకోనా అంటాడు. అంటే వీడికి ఆ గురువుగారి మీద నమ్మకం లేదు. ఇక నమ్మకం లేనప్పుడు ఎందుకు అడుగుతావు, నమ్మకం లేనప్పుడు వాడు చెప్పింది నీకు ఫలించదు. నిజంగా నీకు నమ్మకం ఉంటే వాడు ఏం చెబితే చెయ్యి, లేదా మాట్లాడు కొరకు అడగద్దు, అడగమని నేను ఏమన్నా అడిగాడు ఆయన. కాబట్టి మనం ఏం చేయాలన్నమాట, గురువు దగ్గర వాదం చేయకూడదు. నిజంగా నీకు గురువు మీద నమ్మకం ఉంటే ఆయన పలానా అమ్మాయిని చేసుకుంటే చేసుకో, ఈ అబ్బాయిని చేసుకుంటే చేసుకో, లేదా నీ జాతకం ఇలా ఉంటుందంటే ఇలా చెయ్యి, మంత్రం ఇస్తే ఆ మంత్రాన్ని చేసుకో, లేదా నీకు నమ్మకం లేదు ఇక మళ్ళీ ఆ గురువు దగ్గరికి వెళ్ళకో. కాబట్టి గురువులతో ఏం చేయకూడదన్నాడు, నమ్మాలి తప్ప వాదం చేయకూడదు, ఆయనతో పరిహాసం చేయకూడదు. గురువుగారు ఎప్పుడైనా ఎవరి మీదన్నా ముద్దొచ్చి, ఏం తాతయ్య, లేక ఎవరి మీదన్నా ప్రేమ వచ్చి ఏం బామ్మ అన్నాను అనుకోండి, అమ్మాయిని ఏం తాతయ్య అనకూడదు, బామ్మ అన్నాను నేను అన్నాను కదా, నేను బామ్మ అంటే ఆవిడ బామ్మ అంటుందా, తాత అంటుందా, డామని సమాధానం చెప్పకూడదు. ఇది గురుస్తాను గుర్తుపెట్టుకోండి. నాన్నగారిని పిల్లలు వేళకోవడం చేయకూడదు, పిల్లల్ని తండ్రి వేళకోవడం చేయొచ్చు, అది స్థాయి. జన్మనిచ్చినటువంటి ఒక సద్గురుడు తండ్రి అంటే, కాబట్టి తండ్రి వేరు, పిల్లవాడు వేరు, గురువు వేరు, శిష్యుడు వేరు. ఇది గ్రహించాలట. అలా గురువులతో వాదోపవాదములు సరిపిన వాళ్ళు ఎంత నష్టపోతారో రాబోయే కాలంలో సారోచసమును సంభవ కథలో, ఇందీవరక్షుడి కథలో మీరు వింటారు. గురువులతో అంత జాగ్రత్తగా ఉండమని ఒకటికి రెండు సార్లు చెప్పింది. అసలు కొంతమందితో స్నేహం చేయకూడదు. ఎవరెవరితో? మత్తుడు, ఉన్మత్తుడు, ఉద్వృత్తుడు, అసత్వుండు, దుర్వినీతుడు, చౌర్య దూషితుండు, లుబ్ధుడు, అతివ్యయలోలుండు, శత్రుడు, అబద్ధుండు, బంధకీభర్త, హీనుడు, అతిబలవంతుండు, అతినిష్ఠురుడు, నిందుడను వీరితోడ సఖ్యం బుతగదు. స్నేహం చేసేటప్పుడు ఎన్నుకుని స్నేహం చేయాలి. ఎప్పుడు తాగుడు వైకల్లో ఉంటాడు, గంజాయి మైకంలో ఉంటాడు, నల్లమందు మింగి మైకంలో ఉంటాడు, అటువంటి వాడితో పొరపాటున స్నేహం చేయకు. తాగుబోతుతో స్నేహం నీకు ఎప్పుడు ఒకప్పుడు కొంప ముంచుతుంది. ఒక్కొక్కడు ఉన్మత్తుడై ఉంటాడు అంటే ఏమిటనమాట? పిచ్చాడు. పిచ్చాడు కూడా అంతే. పిచ్చివాడు ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. హెహెహే అంటాడు, ఓహో అంటాడు. పిచ్చివాడిని నమ్మకూడదు సుమా. అందువల్ల పిచ్చివాడితో స్నేహం కూడా ప్రమాదం. ఉద్వృత్తుడు అంటే దురహంకారి, ఎవడు చెప్పినా ఇంతే అంటాడు. స్నేహితుడు చెప్పినప్పుడు మంచిని సేకరించాలి. అలా సేకరించని వాడితో కూడా స్నేహం చేయకూడదు. అలాంటి వాడు ప్రమాదకారి. దురహంకారంతో ఉండేవాడితో మీరే స్నేహం చేస్తారండి? మీ మాట ఎప్పుడు వెంటనే వాడు చెప్పినట్టే మీరు చేయాలి. వాడు ఒక్కోసారి తప్పుడు పనులు చేయించవచ్చు మన చేత. తర్వాత నిత్యక్రోధి, కోపంతో ఉండేవాడితో స్నేహం కూడా ప్రమాదమే. కోపిస్తాడు, తగాదా తెచ్చుకుంటాడు కదా అందరితో, వాడితో స్నేహం చేసిన వాడికి కూడా ఇబ్బంది వస్తుంది. అందరితో తగద పడతాడు, కోపిస్తాడు, వాడితో స్నేహం చేస్తే పక్కవాళ్ళు మన్నది అంటారు. అలాంటి వాళ్ళు ఉంటారంటే ఉన్నారు. ఓసారి ఏం జరిగింది, నాతో పాటు తిరుమల ఎక్స్ప్రెస్లో ఆ ఎదురుగుండా సీట్లో ఒకడు కూర్చున్నాడు. నేను ఒక చోట కూర్చున్నాను, వాడు ఎవడో కూర్చున్నాడు, వాడితో పాటు ఇంకో స్నేహితుడు ఉన్నాడు. ఈ కూర్చున్న వాళ్ళలో ఒకడు కోపిస్తాడు. కూర్చున్న దగ్గర నుంచి మొత్తం ఆ కంపార్ట్మెంట్లో అందరితో తగద పడ్డాడు. చివరికి అందరూ కలిసి వాడు కొట్టారు. వద్దొద్దండి కొట్టద్దన్నందుకు ఈ స్నేహితుడు కూడా కొట్టారు. కోపిస్తాడుతో ఉంటే ఇది నష్టం. కాబట్టి అందరితో తగాదా పడే కోపిష్టివాడితో స్నేహం చేయకండి. కోపిష్టివాడు అంత పాపిష్టివాడు మరొకటి లేడు. తర్వాత దుర్వినీతుడు, నియమం లేనటువంటి వాడు, అటువంటి నీతి లేనటువంటి వాడితో స్నేహం చేయకూడదు. దొంగతనాలు నిత్యం చేస్తూ బతికేవాడితో స్నేహం చేస్తే పోలీసులు వాడితో పాటు నిన్ను పట్టుకుపోతారు. కాబట్టి దొంగతో స్నేహం ఎప్పుడూ ప్రమాదకరమే. లుబ్ధుడితో, పిసిని కొట్టాడుతో అసలు స్నేహం చేయకూడదు. పిసిని కొట్టాడుతో కలిసి నువ్వు ఏ కాశీయో వెళ్ళామంటే నువ్వు కాశీలో కాదు మూసీలో దూకేలా చేస్తాడు వాడు. వాడికి దేనికి రూపాయి తీయడు, నీ చేత ఖర్చు పెట్టిస్తాడు. చివరికి నువ్వు చూస్తూ చూస్తూ వాడికి పెట్టకుండా ఉండలేవు. బాబు పీనాశాడితో స్నేహం కంటే హాయిగా అంతకంటే రోడ్డు మీద ఖాళీ నడకన ఒంటరిగా ప్రయాణం చేయటం మంచిది. అతివ్యయలోలుడు, డబ్బుని వెచ్చలవిడిగా వెనక ముందు చూడకుండా ఖర్చు పెట్టేవాడితో కూడా స్నేహం చేయకూడదు. ఎందుకంటే డబ్బుని తగలబెట్టడం కూడా ప్రమాదం. అటువంటి వాడితో స్నేహం చేస్తే నీకు కూడా డబ్బుని పాడు చేయటం వస్తుంది. అందుకే ఒక మాట చెప్తారు, ఏమిటో తెలుసా? భార్య ఊళ్ళో లేనప్పుడు, పురిటికి వెళ్ళినప్పుడు, లేక భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు ఒంటరిగా ఉండి స్నేహితుల్ని ఇంట్లోకి పిలవకూడదట. ఈ స్నేహితులు ఏం చేస్తారు? అతివ్యయం నేర్పుతారు ఈ పిల్లలకి. పెళ్ళయినది, పెళ్ళైన తర్వాత భార్యను పుట్టింటికి పంపేశాడు వీడు, పురిటికో ఇంకో దానికో, వీడు ఒక్కడే ఉంటాడు. వీడు ఒక్కడే ఉండి ఏం చేస్తున్నాడు? 10 మంది పిల్లల స్నేహితులు తెప్పిస్తాట. ఈ స్నేహితుల్లో ఈ అతివ్యయం చేయించేవాళ్ళు ఉంటారు. వాడు వీడి జీతం అంతా తగలబెడతారు. ఇది అలవాటు అవుతుంది. దాంతో వాడి కుటుంబ వ్యవస్థ చిన్నాధనం అవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు తాను ఒంటరిగా అయినా ఉండాలి. లేదా మహానుభావులు, సద్వృత్తం కలిగినటువంటి వాళ్ళు, సత్ప్రవర్తన కలిగిన వాళ్ళతో స్నేహం చెయ్యాలి. డబ్బుని ఖర్చు పెట్టే వాళ్ళతోటి, నాస్తికులతోటి, పాపాత్ములతోటి స్నేహం ఎప్పుడూ ప్రమాదకరం. శత్రువుతో స్నేహం చేయకూడదు. వాడు శత్రువు ఒకప్పుడు. అటువంటి శత్రువు గనక మన దగ్గర మిత్రుడిగా నటించి చేరాడా, ఏదో సమయంలో కొంప ముంచుతాడు. కాబట్టి ఒకప్పుడు బద్ధ శత్రువు అయిన వాడిని నమ్మినట్టే నమ్మి దూరంగా పెట్టాలి. వాడికి మాత్రం మనం గుట్టుబట్లు చెప్పకూడదు. అలా చెప్పి కొంప మీదకి తెచ్చుకున్నవాడు కొంతమంది ఉంటారు. అందులో ముఖ్యంగా కొంతమంది అన్యమతస్తులు ఉంటారు. వాళ్ళు మన దగ్గర మిత్రుల్లో చేరతారండోయ్. ఓ స్వామీజీ దగ్గరికి అలాగే ఒక కిరస్థానం వాడు చేరి ఇంట్లో సీసీ కెమెరా పెట్టి ఆ స్వామివారు కొంప ముంచాడు, దొంపదించాడు. కాబట్టి శత్రువు అన్యమతస్థుడు మనకి మిత్రుడిలా నటించినప్పటికీ వాడిని నమ్మినట్టు నమ్మి ఇంట్లోకి మాత్రం ఇవ్వకూడదు, మన గుట్టుమట్టులు ఇవ్వకూడదు. తర్వాత వేశ్యాలోలుడైనటువంటి వ్యక్తితో అసలు పొరపాటును స్నేహం చేయకూడదు. మనకంటే బాగా బలవంతుడు ఉంటాడే, అటువంటి వాడితో స్నేహం కూడా చేయకూడదు. వాడు అతి బలవంతుడు కదా, వాడు హఠాత్తుగా తగాదాలు పెట్టుకుంటాడు, లేదా ప్రేమ వచ్చి గట్టిగా కౌగిలించుకుంటే చచ్చిపోతాడు. అందువల్ల కూడా అతి బలవంతుడితో స్నేహము ప్రమాదం. నిత్యం నిష్ఠురముగా పలికేవాడు, కఠినముగా పలికేవాడు, అస్సలు మెత్తగా మాట్లాడని వాడితో స్నేహం కూడా ప్రమాదం. ఎందుకని ఎప్పుడు వాడు దెప్పుతూనే ఉంటాడు, కఠినంగా పలుకుతాడు, వాడి నోటి వెంబడి మంచి మాటలు రావు. ఇలాంటి వాళ్లతో స్నేహం సాధ్యమైనంత వరకు దూరంగా విడిచిపెట్టు. నమ్మేవాళ్ళని కూడా ఎంత నమ్మాలో అంతే నమ్మాలట. పూర్తిగా నమ్మి మన గుట్టుబట్టు కూడా చెప్పకూడదండు. ఇవాళ ఉన్న స్నేహం రేపు ఉంటుందని నమ్మకం ఏమిటి? ఇవాళ నువ్వు నమ్మి నీకు సంబంధించిన టాప్ మోస్ట్ సీక్రెట్స్ చెప్పావు, నీకు సంబంధించిన అతి రహస్యాలు చెప్పావు. వాడు అవన్నీ మనసులో పెట్టుకుని ఎప్పుడో ఒకప్పుడు ఇంత తేడా వస్తే ఈ గుట్టుబట్టులు ఇతరులకు చెబుతాడు, వీడు కొంప ముంచుతాడు. కాబట్టి మనకి సంబంధించిన కొన్ని గుట్టుబట్లు మాత్రం ఎవ్వరికీ చెప్పకూడదట. ఒక్క భార్యాభర్తలు మాత్రమే, అది కూడా బాగా ఒకరినొకరు నమ్మాక ఒక 5-6 ఏళ్ళు కాపురం నడిచాక అప్పుడు చెప్పాలట. పెళ్ళైన కొత్తల్లో కూడా చెప్పొద్దంటాడు. కొత్తల్లో కూడా నమ్ముకోవడానికి లేదు, ఈ చిన్న చిన్నవే తగాదాలు అవుతాయి. అందుకని ఇప్పటి ముక్కల్లో చెప్పాలంటే పెళ్ళయ్యాక 25 ఏళ్ళు పండగ జరుపుకున్నాక అప్పుడు చెప్పుకోండి పర్వాలా. నా చిన్నప్పుడు అలా చేశా ఇలా చేశా అని చెప్పుకుంటే ఈ 25 ఏళ్ళు అయ్యాక ఇప్పుడు కొత్తగా విడిపోవడానికి అంతగా ఇష్టపడరు. అదే కొత్తల్లో చెబితే అవి కొత్త ప్రమాదం అంట. ఎంత అద్భుతమైన విజ్ఞానం ఉన్నదండి ఇందులో. మనుషుల్ని కలపడానికి ఎన్ని రకాల ప్రవర్తనలు ఉండాలో అవన్నీ చెప్పింది ఆవిడ. సాధ్యమైనంత వరకు తీర్థయాత్రలు చెయ్యి. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు దేవతలకి మునులకి ఇలాంటి వాళ్ళందరికీ తర్పణాలు మాత్రం ఇవి, తర్పణములు ఇవ్వకుండా ఉండకూడదు. నోటితోటి నిప్పులు ఊదకూడదట. అనలము నోర ఊద తగదు. అగ్నిహోత్రుడు అత్యంత పవిత్రుడు, విష్ణు స్వరూపుడు. తెలియక చాలామంది ఉఫ్ఫని అగ్నిని ఊత్తారు, నోట్లో ఉన్న ఉమ్ము అందులో పడుతుంది, లాలాజలం పడుతుంది, అది మహాపాపం. దానివల్ల ఈ కంఠ రోగాలు వస్తాయట. ఎలాంటి రోగాలు వస్తాయో తెలుసా? ఇక నువ్వు అన్నం తినలేవు. అలాంటి వాడు ఏం చేయాలి? గొంతుకులోకి అన్నం వెళ్ళకపోయినా, ఆహారం గొంతుకులోకి సక్రమంగా వెళ్ళకపోవటం వల్ల అనారోగ్యం వస్తున్నా, ఆవిడ అగ్నిని ఉపాసించాలి. ఆ అగ్ని స్తోత్రం మీకు రాబోయే రోజుల్లో వస్తుంది. మేమన్నీ రాసి పెట్టి ఉంచాం, వాటిని రేపో మాపో ప్రింటింగ్కి వారు ఇస్తారు. ఆ కాగితాలు సేకరించండి. దానికి అగ్నిస్తవము అని పేరు. ఈ అగ్నిస్తవాన్ని ఎందుకు రాశారంటే, ఈ స్తవం రాసిన వాడు సాక్షాత్తు మార్కండేయుడే. రాబోయే కథలన్నీ మార్కండేయుడు క్రౌష్టుకి అనేటటువంటి ఒక మునికి చెబుతాడు. క్రోష్టుకి అనే ఒక మునికి. అందులో అగ్నిహోత్రుడి మీద ఒక స్తోత్రం రచించాడు మార్కండేయుడు. ఆ స్తోత్రం మునికి చెప్పాడు, అది కథలో మధ్యలో వస్తుంది. ఆ స్తోత్రం ఎందుకు రాశానో చెప్పాడు ఆయన. అగ్నిని నోటితో ఊదడం వల్ల గొంతుకి సంబంధించినటువంటి పుండులు ఏర్పడతాయి, అన్నం తినడం అనేటటువంటిది తగ్గిపోతుంది, అన్నం తినకపోవటం వల్ల చిక్కిపోతాడు, తద్వారా మనిషికి ఆరోగ్యం పాడైపోతుంది. ఆరోగ్యవంతుణ్ణి చేసి గొంతు నొప్పి తగ్గించి గొంతుకులోకి ఏదన్నా వెడుతూ ఉంటే ఆహారం సుఖంగా వెళ్ళేలా చేసేటటువంటి స్తవం ఆ అగ్నిస్తవం. అద్భుతమైన స్తవం అన్నమాట. అటువంటి అగ్నిస్తవం చేసుకోండి. దానివల్ల లాభం ఏమిటనమాట, మళ్ళీ మనకి ఆహారం సక్రమంగా గొంతు ద్వారా లోపలికి పెడుతుంది. ఏ సెలైన్ల ద్వారాలో ఎక్కడ లేకుండా తిండి తినగలుగుతాం. ఈ మధ్యకాలంలో చాలామంది అండి నాకు ఎక్కడ చూసినా కంప్లైంట్లే. నేను దాదాపు 100-150 కేసులు విన్నాను, అమెరికాలో విన్నాను. హఠాత్తుగా ఏదో రోగం రావడం, తిండి తినలేకపోతున్నారట. దిగట్లేదు అని బాధపడుతున్నారు. గొంతుకు నుంచి ముద్ద దిగట్లేదని బాధపడుతున్నారు. ఇది ఎందుకు వస్తుంది? ఎప్పుడో ఒకప్పుడు మనం అగ్నికి అపచారం చేసిన వాళ్ళం అవుతా అంటాం. ఉఫ్ఫను ఊదడము, లేకపోతే ఎంగిలి నోటితో అగ్నిని ముట్టుకోవడము, వెలిగించటమో, బయట ఉన్నప్పుడు వెలిగించటమో, ఇలాంటి పాపములు చేసినప్పుడు ఇలా మనకి గొంతు దిగదు అన్నం. అప్పుడు ఆ స్తోత్రం చేస్తే ఆ దోషం పోతుంది. ఒకవేళ అత్యావశ్యక స్థితిలో యజ్ఞములో నిప్పు ఆరిపోతుంది, ఆ నిప్పుని వెలిగించడానికి మన దగ్గర లేక ఊదడానికి ఏ విసినికర్రా లేదు, అప్పుడు చెయ్యి అడ్డం పెట్టుకుని, కుడి చెయ్యి అడ్డం పెట్టుకుని ఉఫ్ఫని చేతి మీద గుండగా గాలి విడిచిపెట్టమన్నాడు. సాధ్యమైనంత వరకు విసనకర్రతో విసరండి, నోటితో ఊదదు, ఏ గొట్టంతో అయినా ఊదండి. తప్పనిసరి పరిస్థితుల్లో ఏ అడుగులోనూ యజ్ఞం చేస్తున్నప్పుడు అక్కడ విసనకర్రలు ఉండవు, ఊదకపోతే అగ్ని చల్లారిపోతుంది, యజ్ఞంలో అగ్ని చల్లారకూడదు. అప్పుడు కుడి చెయ్యి అడ్డం పెట్టుకుని ఉఫ్ఫను ఊదాలట. ఒత్తప్పుడు మాత్రం అనవసరంగా అగ్నిని నోటితో ఊదకూడదు. అగ్గియు నీరును ఒక్క మాటు తేజన్నదు. అగ్ని నీరు అంటే నిప్పు నీరు చెరో చెత్తో పట్టుకోకూడదు. అది ఎప్పుడు పట్టుకోవాలి? శ్మశానానికి వెళ్ళినప్పుడే పట్టుకోవాలి. అందుకని నిప్పు నీరు ఒకేసారి చెరో చెత్తోటి పుచ్చుకుని వెళ్ళకూడదు. తర్వాత
గురువుకేసి కాళ్ళు చాచుట, కాళ్ళు చాచకూడదు. రాత్రి పడుకునేటప్పుడు గురువు గారి నెత్తి మీద కాళ్ళు పెట్టి మనం నిద్రపోకూడదు. ఆవుల మీద కాళ్ళు పెట్టి నిద్రపోకూడదు. దేవుడికి ఎదురుకుండా కాళ్ళు పెట్టి నిద్రపోకూడదు. దేవాలయం ఉందనుకుందాం, అప్పుడు మన కాళ్ళు ఆ దేవుడు ఉన్నటువంటి ప్రాంతం కేసి మాత్రం పెట్టకూడదట. అలా నిద్రపోవాలి. సాధ్యమైనంత వరకు ఏ ఊళ్ళో ఉండాలో చెప్పింది. ఎచ్చట శ్రోత్రియుడును ధనమిచ్చునతడు, పారునట్టి ఏరును వెజ్జున్ మచ్చికయును లేకుండును, అచ్చట వశయం పవల్లవదభిలుత చరిత. ఊళ్ళో మన చేత పుణ్యకార్యక్రమాలు చేయించే బ్రాహ్మడు లేకపోతే, పురోహితుడు లేకపోతే ఆ ఊళ్ళో ఉండద్దు. ఎచ్చట శ్రోత్రియుడు, శ్రోత్రియుడు లేని ఊళ్ళో ఉండద్దు. అప్పుడప్పుడు ధనమిచ్చునతడు, అప్పు కావలసి వస్తే అప్పిచ్చే డబ్బు ఉన్నటువంటి వాడు ఉండాలి. ఎంత గొప్పవాడికైనా ఎప్పుడో ఒకప్పుడు అవసరానికి డబ్బు అప్పు తీసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు టక్కున లెక్క జమ లేకుండా కాస్త డబ్బు అప్పిచ్చేటటువంటి వాడు ఆ ఊళ్ళో ఉండాలి. ఆ ఊళ్ళో ఉండాలి అంటే విప్రుడు ఉండాలి, డబ్బిచ్చేవాడు ఉండాలి. పారు నట్టి ఏరును, ఎప్పుడూ ప్రవాహం ఉండాలి ఊళ్ళో. ఒక కాలవో లేకపోతే పెద్ద చెరువో లేక నదియో ఉండాలి. కాలవ లేదు, చెరువు లేదు, ఏ నల్ల చెరువు తెల్ల చెరువు లేదు, మంచినీళ్ళు లేవు. అప్పుడు నీళ్ళు లేకపోతే ఏమైపోతుంది? యాతన పడిపోతాడు. ఎప్పటికీ స్నానానికి నీళ్ళు ఉండవు. అందువల్ల నిత్య ప్రవాహం ఉండాలి. ఏరు ప్రవహించే ఊళ్ళో ఉండు. వెద్దును, ఊళ్ళో వైద్యుడు కూడా ఉండాలి. వైద్యుడు లేకపోతే ఆ ఊళ్ళో ఉండకూడదు. ఇవన్నీ ఉన్నా ఆ ఊళ్ళో మనని గౌరవించేవాళ్ళు ఉండాలి, తెలుసున్నవాళ్ళు ఉండాలి, ప్రేమించేవాళ్ళు ఉండాలి. అది మచ్చిక. ఒక్కోసారి అన్నీ ఉంటాయట, కానీ ఆ ఊళ్ళో వాళ్ళు మనల్ని పట్టించుకోరు, ద్వేషంతో ఉంటారు. మనం ఏం చేసినా, మనం సంపాదించినా ఏడుస్తారు. ఆ ఊళ్ళో ఎలా ఉంటామండి? నువ్వు ఒక ఊళ్ళో ఉన్నావు, ఆ ఊళ్ళో ఇందాక చెప్పినట్టుగా శ్రోత్రియుడు ఉన్నాడు, డబ్బిచ్చేవాడు ఉన్నాడు, నీళ్లున్నాయి, వైద్యుడు ఉన్నాడు. కానీ నువ్వు ఆ ఊళ్ళో ఉన్నంతకాలం నీకు కూడా అందరూ ఏడుస్తున్నారు. నువ్వు పైకి వస్తూ ఉంటే తిట్టుకుంటున్నారు, ఎప్పుడు చస్తావా అని చూస్తారు, నీలో తప్పులు పట్టి పడకూడదాం అనుకుంటారు. ఇంకా ఊళ్ళో ఉండలేవు. కాబట్టి అలాంటి వాళ్ళు కాకుండా మనని ప్రేమించేవాళ్ళు, ఆదరించేవాళ్ళు ఉండేవాళ్ళు కూడా ఉండాలి. ఆ ఊళ్ళో ఉండాలి. ఇవి లేకపోతే అక్కడ ఉండదని చెప్పేసి కొండ బదులు కొట్టినట్టుగా. అంటే ఈ పద్యాన్ని మార్చి సుమతీ శతకారుడు, అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగకపారు ఏరును ద్విజుడున్, చొప్పడిన చోట ఉండు చొప్పడకున్నట్టి ఊర జరకుము సుమతి అని దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసి పారేశాడే. అందుకని మహానుభావులు మార్కండే పురాణంలోనే నీతులన్నీ, సుమతీ శతకంలో ఉన్న చాలా నీతులన్నీ పురాణాల్లోవే. ఇలాంటి పద్యములను తన భాషలో మళ్ళీ కొంచెం మార్చుకున్నాడు. ఇందులో ఉన్నది ప్రతీది అందులో చూడండి. ఎచ్చట శ్రోత్రియుడు అన్నాడు అందులో, తర్వాత ధనమిచ్చునతడు అంటే డబ్బిచ్చేవాడు, అప్పిచ్చువాడు ఎత్తుకున్నాడు. వెజ్జుని ఇందులో చెప్పాడు, అందులోనూ వైద్యుడు అన్నాడు. ఎప్పుడు ఎడతెగకపోరు, ఇందులో కూడా నీరు గలుగు ఏరు అని సుస్పష్టంగా చెప్పాడు. ద్విజుడు ఇదో శ్రోత్రియుడు అన్నాడు. ఇంకా ఇందులో ఎక్స్ట్రా ఏం చెప్పాడు అధికంగా, మచ్చిక కూడా ఉండాలి. నిన్ను ప్రేమించేవాళ్ళు, నీకు అక్కడ అభిమానం కలిగేవాళ్ళు, పరిచయం ఉన్నవాళ్ళు ఉండాలి. ఆ మాత్రం సుమతీ శతకారులు చెప్పలేదు. మొత్తం మీద మనం ఊళ్ళో ఉండడానికి కొన్ని పరిణామాలు ఉండాలి, కొన్ని రకాలైనటువంటి శుభాలను ప్రసాదించేటటువంటి వస్తువులు ఉండాలి. సాధ్యమైనంత వరకు ఉద్యోగం చేసేటప్పుడు నెల నెల పొట్టపోషణకి తక్షణం జీతం ఇచ్చేటటువంటి వాడు, ఏడు పెంచకుండా జీతం ఇచ్చేటటువంటి యజమానిని పౌరులు ప్రేమిస్తారు. నువ్వు రాజువి, ఎంతోమంది భటులకి, మరెంతోమందిని పోషించడానికి జీతం ఇచ్చి పోషించాలి. రాజన్నాక భటుల్ని పోషించాలి, మంత్రులను పోషించాలి, పురోహితుల్ని పోషించాలి, అవసరాన్ని బట్టి ఎంతోమంది సేవకుల్ని పోషించాలి. వీళ్ళకి నెల నెల జీతం ఇవ్వకుండా సమ్మర్లో కటింగ్ అంటే ఎలాగా? మహారాజు అంటే ఎలా ఉండాలి? పూర్వం ఒక ఊరు ఉండేది, ఆ ఊళ్ళో కాన్వెంట్ ఉండేది. ఆ కాన్వెంట్లో కర్మగాలి కొంతమంది మహానుభావులు కష్టపడి చదువుకునే వాళ్ళు ఉండేవారు. ఎప్పుడు సమ్మర్ వచ్చినా సమ్మర్లో జీతం ఇచ్చేవాడు కదా ఆ యజమాని గారు. ఇంకా చూడండి ఎంత బాధపడిపోయారో మాస్టర్లు. ఆ టీచర్లకి వేసవకాలంలో జీతం ఇవ్వకపోతే ఉసూరు వండరు వాళ్ళు. మరి ఇంత చేసి జీతం ఎంతో తెలుసా? ప్రిన్సిపాల్గా పనిచేసిన మా శర్మ గారికి 125 రూపాయలు ఆయన ప్రిన్సిపాల్గా చేశాడు. అడుగుతాను నేను ఆ తర్వాత పనిచేశాను, నాకెంతో తెలుసా జీతం ఏకంగాను? ప్రారంభంలో 80 రూపాయల నుంచి నేను అక్కడ నుంచి విసిగెత్తిపోయే సమయానికి 145 రూపాయలు ఔదార్యం జీతం. అలాంటి వాడి దగ్గర ఎవడు పనిచేస్తాడు? చస్తూ ఉంటేను 145 రూపాయలకి గట్టిగా ప్యాంటు షర్టు రాదు. అలా ఏడిపించేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. పైగా నీ కోసం స్కూలు పెట్టా మిమ్మల్ని బాగు చేస్తానంటే అక్కడ ఎవడు పనిచేస్తాడు? కాబట్టి ఇక్కడ మహారాజువు నువ్వు, ప్రజల కష్టనష్టాలు తెలుసుకో, కనీసం అన్నమైనా తినగలగాలి, ఒక్క గుడ్డైనా కొనుక్కోగలిగి ఉండాలి. ఆ కాస్త జీతం తప్పకి ఇచ్చే జీతం సక్రమంగా అయ్యి, 1వ తారీఖు నాడు జీతం అవ్వకుండా 15వ తారీఖు నాడు ఇచ్చి అడ్వాన్స్ అడిగితే మళ్ళీ దానికి వడ్డీ కడితే ఆ తర్వాత నీ నడ్డి వరగొడతారు ప్రజలు. కాబట్టి నాయన నువ్వు మారు మాట్లాడకుండా నీ దగ్గర పనిచేసేవాడు ఎంతో కొంత ప్రేమగా చూడు, మరీ క్రూరత్వంగా చూడకు. పని చేయించేటప్పుడు కఠినంగా చేయించుకోవాలి, జీతం ఇచ్చే చోట మాత్రం మృదువుగా ఇవ్వాలి. మరీ రాజుగారు మెత్తగా ఉంటే పని చేయరు యజమానులు, మరీ పట్టించుకోకుండా ఉంటే వాడు నెత్తెక్కుతాడు. కాబట్టి కఠినత్వం చూపించాలి, కానీ పెట్టే చోట మృదుత్వం చూపించాలి.